8.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా పిఎం ప్రణామ్ పథకం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం ప్రణామ్ పథకం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీచే 2023 జూన్ 28వ తారీఖున ఆమోదించబడింది. ఈ పథకం పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, భూమాత పోషణ, సంరక్షణ మరియు పునరుజ్జీవనంను సూచిస్తుంది. పిఎం ప్రణామ్ నేలను స్వంత తల్లిలా ఆదరించి సంరక్షించి భూమాత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. గ్రామస్థాయి నుంచి మనందరం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుంది. పిఎం ప్రణామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధాన సమస్యగా ఉన్న రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడం. అధిక ఉత్పత్తి లక్ష్యాలతో అనూహ్యంగా పెరిగిన రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నేల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తోంది. దీని నివారణకు భూసార పరీక్షల ఆధారిత సమగ్ర ఎరువుల వినియోగం అత్యంత అవసరం. నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం, తద్వారా సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతుల ఆచరణ మరియు సహజ వనరుల సంరక్షణ దిశగా సమీకృత వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ సేద్యం, ఆచ్ఛాదన, దున్నకుండా వ్యవసాయం చేయడం, పంట మార్పిడి వంటి సురక్షిత సాగు విధానాల ఆచరణ భూమికి శ్రీరామ రక్ష. ప్రస్తుత వ్యవసాయాన్ని ఈ పద్ధతుల వైపు మళ్లించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడమే కాక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వ్యవసాయంకి సుస్థిర ఉత్పాదకతకు అవసరమైన దూర సుదీర్ఘ ప్రణాళికలు సాధ్యమవుతాయి. ఇలాంటి సమీకృత ఎరువుల యాజమాన్యం ద్వారా వ్యవసాయంలో పర్యావరణ హితమైన సుస్థిర ఉత్పత్తితో పాటు భూసారాన్ని కాపాడడం సాధ్యమవుతుంది. సమీకృత ఎరువుల యాజమాన్యం అంటే మొక్కకు అవసరమైన పోషకాలను సరి అయిన మోతాదులో, సరి అయిన సమయంలో మరియు సరి అయిన పద్ధతిలో వినియోగించాలి. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యాన మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆయా పంటలపై పరిశోధనలు చేసి సూచించిన ఎరువుల మోతాదులను ఉద్యాన మరియు వ్యవసాయ పంచాంగాలలో పొందుపరిచి రైతులకు అందుబాటులో ఉంచబడినవి. ఆయా పంటలలో సూచించిన మోతాదులో ఎరువుల వినియోగం పంట దిగుబడులను పెంచడమే కాక నాణ్యమైన పంటల ఉత్పత్తికి బాటలు వేస్తాయి. సారవంతమైన నేలల్లో పండించిన పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు మంచి పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు రుచిని కూడా ఆస్వాదించగలం. తద్వారా రైతులకు మంచి రాబడి పొందడానికి దోహదపడుతుంది. అంటే అధిక దిగుబడులే కాదు, అధిక రాబడులు కూడా అన్నమాట. ఈ సమగ్ర పోషక యాజమాన్యం రైతులకు మరియు పర్యావరణానికి ఇరువురికి లాభం చేకూర్చడమే కాక నేలను సారవంతంగా ఉంచి రాబోయే తరాలకు అందించడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రండి, మనందరం కలిసి సమీకృత ఎరువుల యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా లాభసాటి సుస్థిర వ్యవసాయానికి చేయూతనిద్దాం. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత సంకల్పయాత్రలో కేంద్ర ఎరువుల శాఖ ద్వారా పిఎం ప్రణామ్ పథకాన్ని మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు తెలియజేయడం ఒక ముఖ్య భాగం. సమీకృత ఎరువుల యాజమాన్యం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు నానో ఎరువుల వినియోగాన్ని గురించి వివరించడానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వారు పలు ఎరువుల కంపెనీల, ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది మరియు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఈ వికసిత భారత సంకల్పయాత్రలో భాగంగా నీటిలో కరిగే ఎరువులను మరియు నానో ఎరువులను డ్రోన్ల సహాయంతో వివిధ పంటలు మరియు మొక్కలపై పిచికారి పరిచయం చేయబడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొన్ని వేల డ్రోన్ల ప్రదర్శనలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించబడ్డాయి. ఇటువంటి ప్రత్యక్ష ప్రదర్శనలు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను మరియు వాటి ప్రయోజనాలను అనుసరించడానికి మార్గాలను సుగమం చేస్తాయి. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు పిఎం ప్రణామ్ వంటి ప్రయోజనకరమైన పథకాన్ని గురించిన సమాచారం ప్రజలకు చేరవేయడానికే కాక సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆకళింపు చేసుకుని అవలంబించడానికి బాటలు వేస్తాయి. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనడానికి నిదర్శనం లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా డ్రోన్ల ప్రదర్శనలు తిలకించడం, నానో ఎరువుల ప్రయోజనాన్ని గుర్తించడం, సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా వినియోగం యొక్క పనితనాన్ని గమనించడం. ఈ కార్యక్రమాల్లో జరిగిన చర్చల ఫలితంగా సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులు తెలుసుకొని సుస్థిర విధానాల వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. ఔత్సాహిక రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి కనబరచడమే కాక ఈ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ల కేంద్రాల ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి తద్వారా వారి జీవనోపాధికి దోహదం చేస్తున్నాయి. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల ద్వారా వికసిత భారత సంకల్ప యాత్రలకు ప్రోత్సాహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. దీని మూలంగా మనం గమనించాల్సింది ఏంటంటే వికసిత భారత సంకల్ప యాత్ర ఒక సాధారణ ప్రయాణ కార్యక్రమం కాదు. భారతదేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతికత మరియు సుస్థిరత మేళవించిన మార్పు దిశగా సమాయత్తం చేసే బృహత్తర కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగింపు ద్వారా దేశ వ్యవసాయ పద్ధతులను, నూతన ఆవిష్కరణలను, సతత హరిత విప్లవాన్ని పెంపొందించడానికి నమ్మకమైన ప్రామాణికాన్ని అందిస్తుంది. డ్రోన్ టెక్నాలజీ, నానో ఎరువుల వాడకం, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతులు పర్యావరణ హితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి బాటలు వేస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం యొక్క బీజాలు వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన సుస్థిర భారతదేశాన్ని వికసింప చేయడానికి నాంది కానుంది. మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
నా పేరు సునీత. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే కొబ్బరి తోటల్లో ఆశించినటువంటి తెల్లదోమ నివారణ మరియు సస్యరక్షణ చర్యలు మనం చూసుకుందాం. అయితే ఈ కొబ్బరి తోటల్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఒకప్పుడు కల్పవృక్షంగా పేరుగాంచి ఎంతో మేలైన దిగుబడులు అందించినటువంటి కొబ్బరి తోటలు ఇప్పుడు దిగుబడులు చూసినట్లయితే గణనీయంగా తగ్గుతున్నాయి. అయితే ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులతో పాటుగా ఇతర దేశాల నుంచి వచ్చే కొత్త రకాల చీడపీటలకు కూడా ఒక కారణం చెప్పొచ్చు. అయితే కొబ్బరి తోటల్లో కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా దీనిలో సాధారణంగా ఆశించే చీడపీటలను చూసుకున్నట్లయితే మనకి కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు మరియు నల్లముట్టు పురుగులు ప్రధానంగా ఆశిస్తాయి. అయితే వీటితో పాటుగా 2 దశాబ్దాల క్రితము మన కొబ్బరి తోటలను పండించిన రైతు సోదరులకి మనకి కోలుకోనటువంటి దెబ్బతీసినటువంటి రసం పీల్చే పురుగు అయినటువంటి ఇరియోఫిడ్ నల్లి మనకి ఇతర దేశాల నుంచి మనకి మెక్సికో దేశం నుంచి మన దేశంలోకి ప్రవేశించి తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కూడా కోస్తా ప్రాంతంలో విపరీతంగా మనకి అది తీవ్రమైన నష్టాన్ని కలుగజేసింది. అయితే ఈ ఇరియోఫిడ్ నల్లిని దాదాపుగా దాన్ని మనం అదుపులో తీసుకురావడం జరిగింది. ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల ఈ ఇరియోఫిడ్ నల్లిని సమర్థవంతంగా మనము నివారించగలిగాము. అయితే ఇటీవల కాలంలో మనం గమనించుకున్నట్లయితే ఈ వివిధ రకాలటువంటి చీడపీటలు మనకి వేరే దేశాల నుంచి వస్తున్నప్పటికీ 2016లో మన దేశంలోకి ప్రవేశించినటువంటి ఒక రకమైన తెల్లదోమ మనకి ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. 2016లో మనకి ఉత్తర అమెరికా మరియు మధ్య అమెరికా దేశాల నుంచి మన దేశంలోకి మనకి వ్యాపించి అంటే మనకి మొదటగా ఈ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి తోటల్లో ఆశించి అక్కడ మొత్తం విస్తృతంగా వ్యాపించి అక్కడి నుంచి పొరుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కూడా మనకి గోవా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా కొబ్బరి తోటల్లో మరియు కొబ్బరి తోటలతో పాటుగా పలు రకాలైనటువంటి ఉద్యాన పంటల్లో కూడా అది ఆశించి ఇప్పుడు తీవ్రంగా నష్టాలను కలుగజేస్తుంది. అయితే ఈ తీర ప్రాంతంలో ఉండేటటువంటి అనుకూలమైన వాతావరణం, తర్వాత కొబ్బరి చెట్లకి లభ్యత అధికంగా ఉండటం వల్ల దీని యొక్క సంతతిని, ఈ తెల్లదోమ యొక్క సంతతిని విస్తృతంగా అది పెంచుకొని తద్వారా నష్టాన్ని కలుగజేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే మన రాష్ట్రంలో కూడా దీని యొక్క ఉనికిని కొబ్బరి తోటల్లోనే కాకుండా ఆయిల్ పాములోను, తర్వాత జామ, సపోటా, సీతాఫలం, అరటి పంటల్లో కూడా దీని యొక్క ఉనికిని గుర్తించారు. అయితే ఈ తెల్లదోమ యొక్క మనం జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే దీనిని మనం సర్పిలాకార తెల్లదోమ అంటాము. అంటే ఇది దీని యొక్క శాస్త్రీయనామం చూసుకున్నట్లయితే అలిరోడికస్ రుగియో పర్కులేటస్ అంటాము. ఇది మనకి రసం పీల్చే పురుగు జాతికి చెందింది. అయితే ఈ పురుగు దీని యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే దీని యొక్క తల్లి పురుగు ముదురు గోధుమ రంగు నుంచి అంటే పసుపు రంగులో ఉన్నటువంటి గుడ్లను మనకి ఈ కొబ్బరి చెట్లలో ఆకుల్లో అడుగు భాగాన పెడుతుంది. కొబ్బరి తోటలోనే కాదండి, మనకి ఆయిల్ పంపులో కానీ జామలో కానీ ఏ పంటను చూసినట్లయితే వాటిలో ఈ చెట్ల యొక్క ఆకులు అడుగు భాగంలో గుడ్లను పెడుతుంది. గుడ్లను పెట్టేటప్పుడు ఇది దీని యొక్క వలయాకారంలో అంటే సర్పిలాకారంలో మనకి గుండ్రంగా పెట్టడం వల్ల దీని సర్పిలాకారపు తెల్లదోమ అంటారు. అయితే ఈ సర్పిలాకారపు తెల్లదోమ యొక్క గుడ్లను చూసినట్లయితే మనకి అవి లేత పసుపు రంగు నుంచి ముదురు గోధుమ రంగు దాకా ఉంటాయండి. ఇవి మనకి అది గుడ్లను ఒకదానికి ఒకటి లూజుగా పెడుతూ మనకి ఆకుల అడుగు భాగంలో పెట్టి దాని మీద మనకి ఏంటంటే ఈ తెల్లని మనకి దూది లాంటి పదార్థాన్ని మనం వ్యాక్సీ మెటీరియల్ అంటాము, అది తెల్లని ఈ దూది లాంటి పదార్థాన్ని కప్పి ఉంచుతుంది. అంటే వేరే రకమైనటువంటి ఇతర పరాణజీవుల నుంచి పరాణ బుక్కుల నుంచి దాని సంతతిని కాపాడుకోవటానికి ఈ తెల్లదోమ ఈ గుడ్లను పెట్టేటప్పుడే మనకి తెల్లని దూది లాంటి పదార్థాన్ని దాని మీద కప్పి ఉంచుతుంది. అయితే ఈ మనము ఈ గుడ్ల నుంచి వెలువడినటువంటి పిల్ల పురుగులు ఈ తెల్లదోమ యొక్క జీవిత చరిత్రలో 5 దశలు ఉంటాయండి. అంటే ఈ పిల్ల పురుగులు కోశస్థ దశ చేరుకునేలోపు 5 దశలను దాటుకొని ఆ కోశస్థ దశకు చేరుకొని కోశస్థ దశ నుంచి మనకి రెక్కల పురుగుగా మారుతుంది. అది తల్లి రెక్కల పురుగు కావచ్చు, మగ రెక్కల పురుగు రావచ్చు. అయితే దీని యొక్క జీవితకాలం చూసుకున్నట్లయితే సుమారుగా 30 రోజుల నుంచి అంటే పంట యొక్క రకాన్ని బట్టి అంటే శాస్త్రవేత్తలు మనకి ఈ కనిపెట్టింది ఏంటంటే అరటిలో కానీ కొబ్బరిలో కానీ తర్వాత వేరే రకమైనటువంటి పంటల్లో యొక్క దీని యొక్క జీవిత చరిత్రను చదివినట్లయితే కొబ్బరిలో అన్నిటికంటే కూడా తక్కువ జీవిత చరిత్రని అది మనం పూర్తి చేసుకొని రెక్కల పురుగుగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఈ కొబ్బరి తర్వాత ఈ పామేసి కుటుంబానికి జాతికి చెందినటువంటి కొబ్బరి ఆయిల్ పాములో ఎక్కువగా దీని యొక్క ఉధృతి అధికంగా ఉంది. తర్వాత వీటి తర్వాత చూసుకున్నట్లయితే అరటిలో ఎక్కువగా దీంట్లో వ్యాప్తి అధికంగా ఉంది. తర్వాత ఏంటంటే దీని యొక్క జీవిత చరిత్రలో ఇది 30 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో దీని యొక్క జీవిత చరిత్రం పూర్తి చేసుకుంటుందండి. పిల్ల పురుగులు కూడా అంటే ఈ పిల్ల పురుగులు గుడ్ల నుంచి వెలువడిన దగ్గర నుంచి మనకి కోశస్థ దశ చేరుకొని తర్వాత కోశస్థ దశ నుంచి రెక్కల పురుగుగా మారటానికి మనకి రెక్కల పురుగు యొక్క దాని యొక్క జీవితకాలంతో కూడా కలిపినట్లయితే మనకి 30 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఉంటుందండి. తర్వాత ఈ పిల్ల పురుగులను చూసుకున్నట్లయితే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. మనకి ఏంటంటే గుడ్ల నుంచి వెలువడిన తర్వాత కొన్ని రోజుల పాటు 1-2 రోజుల పాటు కదులుతూ ఉంటాయండి. గుడ్ల నుంచి వెలువడి అది పత్రహరితం నుంచి మనకి ఆకుల నుంచి రసాన్ని పీల్చుకోవడానికి వీలుగా గుంపులు గుంపులుగా చేరి ఆకులు అడుగు భాగంలో రసం పీల్చుతూ ఉంటాయి. పీల్చిన తర్వాత ఈ తర్వాత దశల్లోనికి మారిన తర్వాత వాటి యొక్క కదలిక అనేది ఉండదు. ఎక్కడైతే అవి పిల్ల పురుగులు చేరుకుంటాయో అక్కడ ఆ భాగంలోనే ఆ ప్రాంతంలోనే ఇంకా అవి రసం పీల్చుతూ కోశస్థ దశకు చేరుకుంటాయి. కోశస్థ దశ నుంచి రెక్కల పురుగుగా మారుతాయి. ఈ రెక్కల పురుగుగా మారినటువంటి తల్లి రెక్కల పురుగు మళ్ళీ గుడ్లను దాదాపుగా తన జీవితకాలంలో 60 నుంచి మనకి 65 వరకు కూడా గుడ్లను పెడుతుంటుంది తన జీవితకాలంలో. అయితే మనకి ఈ అనుకూల వాతావరణం ఉండటం వల్ల అంటే మనకి మనకి ఈ వర్షాకాలం తర్వాత మనకి పొడి వాతావరణం ఉండటము తర్వాత ఈ అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల దాని యొక్క ఉధృతిని అధికంగా పెంచుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత ఏంటంటే దీనికి ఈ మన దేశంలో గమనించినట్లయితే దాదాపుగా మనకి 30 రకాల పంటల మీద అంటే ఉద్యాన పంటలను చూసుకున్నట్లయితే మనకి కొబ్బరి, ఆయిల్ పాము, ఈవెన్ కొబ్బరి మనకి ఆఖరికి కొబ్బరిలో మనకి అంతర పంటలుగా వేసినటువంటి కోకోలో కూడా ఈ కోకోలో కూడా దీని యొక్క ఉనికిని కనుగొన్నారండి. అంటే అంతర పంటలు వేసినటువంటి చిరి ఈ మనకి ఇతర పూల పంటల మీద కూడా ఇది దీని యొక్క రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది అధికంగా ఇలా మనకి రసం పీల్చడం వల్ల ఆకులు అడుగు భాగంలో ఉండి రసం పీలుస్తాయండి. పీల్చడం వల్ల అధికంగా పీల్చడం వల్ల దీని నుంచి అంటే ఒక జిగురు పదార్థం అంటే తేనె లాంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి, విసర్జిస్తూ ఉంటాయి. ఈ విసర్జించడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఈ తేనె వంటి జిగురు పదార్థం ఆకుల మీద పడి మనకి ఆకులు పైభాగంలో అంటే ఆ పైనుంచి పీల్చి అది విసర్జించడం వల్ల అదంతా కూడా అంతర పంటల మీదుగా తర్వాత కింద ఆకుల మీదుగా ఈ కొబ్బరి ఆకుల మీద పడి ఆ మొత్తం అంతా కొబ్బరి ఆకులంతా కూడా ఆ జిగురు పదార్థాన్ని ఒక మసిలాంటి అంటే క్యాప్నోడియం అటువంటి శిలీంద్రం ఆశించడం వల్ల కొబ్బరి ఆకులంతా కూడా నల్లగా అయిపోవడంతో ఒక మసిలాగా అవటంతో మనకి ఏమవుతుందంటే ఈ కొబ్బరి ఆకులకు ఈ కిరణజన్య శయోక్రియ అనే ప్రక్రియను చేసుకోవడానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కాయ కనపోదు, మనకి కాయ దిగుబడి కానీ తర్వాత మనకి ఏంటంటే కాయ నాణ్యత కానీ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ తెల్లదోమ అధిక నష్టాన్ని కలుగు చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఉనికిని ఎలా గుర్తించాలి, రైతు సోదరులు కొబ్బరి తోటల్లో వెళ్ళినప్పుడు మనకి ఆ ఆకుల అడుగు భాగంలో సర్పులాకారటువంటి గుడ్లను చూసిన వెంటనే దాని యొక్క ఉనికి ఉందని గుర్తించాలండి. అయితే మనకి ఈ రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఇతర పంటల మీద కూడా దాని జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది కాబట్టి కొబ్బరి తోటలో ఉధృతి అధికం అవడానికి అవకాశం ఉంది. అయితే దీనిని ఎలా నివారించాలి, ఇటువంటి సమస్యాత్మకంగా మారేటువంటి తెల్లదోమను ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే రైతు సోదరులకి ఒకటేనండి, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది రైతులందరూ కూడా ఏంటంటే ఒక సామూహికంగా కనుక దీనికి నివారణ చర్యలు చేపట్టినట్లయితే అందరూ కలిపి చేసుకున్నట్లయితే కనుక దీన్ని అదుపులో పెట్టడము ఏమాత్రం కష్టం కాదండి. తర్వాత రైతులు కూడా ఏంటంటే సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ దీని యొక్క నివారణ చర్యలను కనుక మనం ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే మనకి ముందుగానే అంటే నీటి సదుపాయం అధికంగా ఉండే వాళ్ళ రైతులైతే మనము నీటితో కూడా దీన్ని అదుపులో పెట్టడానికి అవకాశం ఉందండి. అంటే తొలి దశలోనే కనుక రైతు సోదరులు ఈ సర్పిలాకారపటువంటి ఈ వాళ్ళ అంటే గుడ్ల వలయాలను కనుక చూసినట్లయితే ఆకుల మీద మనము వెంటనే కనుక ఈ నీటిని మామూలుగా నీటి సదుపాయం ఉంటే కనుక అధికంగా ఉంటే కనుక నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ని కూడా కలిపి ఒక 10 గ్రాముల చొప్పున మనం కలుపుకొని కనుక పిచికారీ చేసినట్లయితే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని అదుపులో ఉంచుకోవచ్చండి. లేదు ఉధృతి అధికంగా ఉంది అంటే మనము ఉధృతి అధికంగా ఉన్నప్పుడు రసాయనిక పురుగు మందులను మనం పిచికారీ చేయవచ్చా అంటే ఈ తెల్లదోమలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రసాయనిక పురుగు మందులను కనుక అంటే మనకి తమిళనాడులో కూడా రైతులు మొదటగా రసాయనిక పురుగు మందులను పిచికారీ చేయడం జరిగిందండి. అయితే ఈ రసాయనిక పురుగు మందులను పిచికారీ చేయడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం అంటే మనకి ఏమవుతుందంటే ఈ మిత్ర పురుగులు అనేవి క్షీణించిపోతాయి, మిత్ర పురుగులు అనేవి చనిపోవడం అవుతుంది. అంటే ఈ దీని మీద తెల్లదోమ మీద మనకి ఈ పిల్ల పురుగు ఈ పిల్ల దశల్లో ఉన్నటువంటి ఉన్న తెల్లదోమలో అనేక రకమైన పరాణబుక్కులు అంటే 2 రకాల పరాణజీవులు చాలా ముఖ్యమైన పరాణజీవులను గమనించడం జరిగిందండి. శాస్త్రవేత్తలు గుర్తించారు అందులో మనకి ఎన్కైర్సే గుడిలోపే అనే పరాణజీవి అయితే దాదాపుగా ఈ పిల్ల దశలో ఉన్నటువంటి తెల్లదోమను దాదాపుగా 80% వరకు మనకి ఈ పరాణజీవనం చేయటం వల్ల ఉధృతి చాలా వరకు తగ్గినట్లుగా గుర్తించారు. అదేవిధంగా మనకి పరాణ బుక్కులు ఉన్నాయండి, ఈ పరాణ బుక్కుల్లో కూడా చాలా వరకు మనకి మనము ఈ తోటల్లో కనుక మనము తెచ్చు అంటే ఏ తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయో అక్కడ నుంచి తెచ్చుకొని ఉధృతి అధికంగా ఉండి మిత్ర పురుగులు లేనటువంటి తోటల్లో కొబ్బరి తోటల్లో కనుక వాటిని మనం విడుదల చేయగలిగితే అక్కడ కూడా మనకి ఈ దీని యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చండి. అంటే ఈ పరాణ బుక్కుల్లో కూడా మనకి అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త వాళ్ళు మనకి ఈ పరాణ బుక్కులను అంటే మనకి ముఖ్యంగా ఈ మనకి అంటే మనకి ఈ క్రైసోప జాతికి చెందినటువంటివి తర్వాత అదేవిధంగా సూడమల్లాడ అస్టూర్ ఈ యొక్క పరాణ బుక్కులను కూడా మనకి అక్కడ మనకి మల్టిప్లై చేస్తున్నారండి. ఆ పరాణ బుక్కులను కూడా మనకి అక్కడ తీసుకొని మన అంబాజీపేట నుంచి మనం తీసుకొని కూడా మనకి కొబ్బరి తోటలు ఎక్కడైతే మనకి దీని యొక్క ఉధృతి అధికంగా ఉందో అక్కడ ఈ పరాణ బుక్కులను కూడా మనం విడుదల చేయొచ్చు. ఈ రకంగా కనుక మనం చేసుకున్నట్లయితే కనుక ఈ కొబ్బరి తోటలో వ్యాపిస్తున్నటువంటి తెల్లదోమని చాలా వరకు నివారించవచ్చు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దీని యొక్క ఉనికిని గుర్తించడం, పక్క తోటల్లో కూడా దీని యొక్క ఉనికి ఉందా, వేరే పంటల్లో ఉద్యాన పంటల్లో కూడా దీన్ని ఉనికి అధికంగా ఉందా అటువంటిప్పుడు గుర్తించుకొని తొలి దశల్లోనే కనుక మనము ఈ మిత్ర పురుగులను అంటే ఈ పరాన్న బుక్కులను హెక్టర్కి 1000 గుడ్లు చొప్పున కనుక మనం ఈ సూడమల్లార అస్తూర్ గుడ్లను కనుక మనం విడుదల చేసుకున్నట్లయితే దీన్ని తొలి దశలోనే అదుపులో పెట్టవచ్చండి పిల్ల పురుగులను. అదేవిధంగా మనకి ఈ పరాణజీవులు ఉన్నాయి, పరాణజీవులని మనము ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ప్రయోగశాలలో మనకి దాన్ని అంటే మల్టిప్లై చేసి మనం బయట విడుదల చేయటం పరిస్థితులు లేవు. అందువల్ల సహజంగా అది ప్రకృతిలో మనకి ఏంటంటే కొబ్బరి తోటల్లోనే సహజంగా పరాణజీవనం చేస్తుంది కాబట్టి దాన్ని మనము పరాణజీవిని గుర్తించుకొని ఆ పరాణజీవులను కనుక మనము ఉధృతి అధికంగా ఉన్నటువంటి కొబ్బరి తోటలు ఎక్కడైతే ఈ పరాణజీవి లేదో అక్కడ కనుక మనం విడుదల చేసుకున్నట్లయితే ఈ కొబ్బరి ముక్కలను కొంత పట్టుకెళ్ళి మనం అక్కడ కనుక మనము పెట్టుకున్నట్లయితే కనుక చాలా వరకు అదుపులో ఉంచవచ్చండి. అయితే రైతులకు ఒకటి మనకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అంటే కొబ్బరి తోటల్లో తెల్లదోమ పరాన్నజీవనం అయ్యినదా, లేకపోతే తెల్లదోమ అధికంగా ఉందా, ఎలా గుర్తించాలి అంటే పరాన్నజీవి ఆశించిన తెల్లదోమను ఎలా గుర్తించవచ్చు అంటే మనము ఆకుల దగ్గరగా వెళ్ళి మనం ఆకులను కనుక మనం తిప్పి చూసి కాస్త నిశితంగా కనుక గమనించినట్లయితే కోశస్థ దశలు నుంచి అంటే కోశస్థ దశల నుంచి కనుక మనకి ఇంగ్లీష్ అక్షరం టీ ఆకారంలో కనుక మనకి రంధ్రం కనిపించినట్లయితే దాని నుంచి తెల్లదోమ యొక్క రెక్కల పురుగు మనకి బయటకు వచ్చినట్లు, అదే కోశస్థ దశలో కనుక మనకి ఒక గుండ్రటి ఆకారంలో కనుక రంధ్రం కనిపించినట్లయితే ఆ కోశస్థ దశ నుంచి అంటే తెల్లదోమ యొక్క కోశస్థ దశ నుంచి పరాన్నజీవి ఈ ఎన్కార్సియా గుడిలో పైన పరాన్నజీవి బయటకు వచ్చినట్టు, అంటే అవి పరాన్నజీవి ఆశించినటువంటి ఈ కోశస్థ దశలు కానీ ఈ పిల్ల దశలు కానీ బాగా నల్లగా అయిపోయి ఉంటాయండి. అదే పరాన్నజీవి ఆశించినవైతే కనుక ఆ కోశస్థ దశలను గమనించినట్లయితే మనకి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అదే కనుక మనము పరాన్నజీవి ఆశించినట్లయితే అవన్నీ కూడా నల్లగా అయిపోయి ఉంటాయండి. ఈ నల్లగా మారేటటువంటి కోశస్థ దశలను కనుక ఉన్న ఆకు భాగాన్ని కొబ్బరాకుని కొంత భాగాన్ని కనుక మనము తీసుకుని వచ్చి ఉధృత అటువంటి మిత్ర పురుగులు లేనటువంటి కొబ్బరి తోటలో కనుక మీరు కనుక ఆ మొక్కలను తెచ్చి ఇక్కడ కనుక మనకి పెట్టినట్లయితే కొబ్బరి చెట్ల మీద పెట్టినట్లయితే అవి అందులో నుంచిటువంటి ఈ బదనికలు మనకి ఈ పరాన్నజీవులు మనకి బయటకు విడుదలయ్యి అక్కడ ఉన్నటువంటి అంటే మళ్ళీ ఆ ఉధృతి ఎదుకున్నటువంటి తోటలో ఉన్నటువంటి పిల్ల దశలను మళ్ళీ ఆశించి మళ్ళీ దాంట్లో నుండి ఈ కోశస్థ దశలు చనిపోవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి ఏంటంటే ఇక ఈ తెల్లదోమ యొక్క ఉధృతి తగ్గటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇంకో రకమైన అంటే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో రసాయనిక పురుగు మందులనండి అసలు మనము పిచికారీ చేయటానికి వీల్లేదండి. పిచికారీ చేయవద్దు దయచేసి రైతులు, ఎందుకంటే రసాయనిక పురుగు మందులు ఇక ఒక విష ప్రభావం వల్ల ఈ మిత్ర పురుగులు, ఇప్పుడు నేను ఏవైతే ఈ మిత్ర పురుగులను చెప్తున్నానో ఈ మిత్ర పురుగులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు సోదరులందరికీ ఉంది. ఆ మిత్ర పురుగులను ఉపయోగించుకొని మనం చాలా వరకు కూడా నివారణ మనం సాధించవచ్చు. అందువలన ఈ మిత్ర పురుగుల యొక్క సంతతిని కాపాడుకోవడం కోసం రసాయనిక పురుగు మందులను దయచేసి పిచికారీ చేయవద్దండి. రసాయనిక పురుగు మందులు చేయటం వల్ల ఇంకొక సమస్య ఏంటంటే ఈ మిత్ర పురుగులు చనిపోవటమే కాకుండా మిత్ర పురుగుల యొక్క ఎప్పుడైతే యొక్క సంతతి లేదో మనకి తెల్లదోమ యొక్క ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే మిత్ర పురుగులు కనుక మనకి తోటల్లో ఉన్నట్లయితే అవి తెల్లదోమను అదుపులో ఉంచుతాయి. అందువల్ల రసాయనిక పురుగు మందులను మనం పిచికారీ చేయకూడదు. దాని బదులుగా మనము ఉధృతి అధికంగా ఉండి మిత్ర పురుగుల సంఖ్య తక్కువగా ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే వేప నూనె మనము పిచికారీ చేసుకోవచ్చు. మామూలుగా 5% వేపగింజల కషాయాన్నైనా మనం పిచికారీ చేసుకోవచ్చు. అది అందుబాటులో లేకపోతే కనుక మనకి అజాడిరెక్టిన్ మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి వేప నూనె యొక్క ఫార్ములేషన్స్ మనము అంటే అజాడిరెక్టిన్ 10,000 PPM ఉందండి. 10,000 PPMని లీటర్ నీటికి 1 ml చొప్పున కనుక మనం కలిపి అందులో కొద్దిగా 10 గ్రాముల యొక్క ఈ సర్ఫ్ కానీ అంటే డిటర్జెంట్ పౌడర్ని కానీ కనుక మనం కలిపేసి మొత్తం బాగా తడిచేలాగా కనుక కొబ్బరితో ఆకులు బాగా తడిచేలాగా మనం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. దానివల్ల మనకి దిగుబడులు కూడా పెరగటానికి అవకాశం ఉంది. తర్వాత రైతులందరూ కూడా సామూహికంగా అంటే ఒక తోటలో చేపట్టకుండా మొత్తం చుట్టుపక్కల అందరూ కలిపి కనుక చేసుకున్నట్లయితే మనము ఈ దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బెంగళూరు వాళ్ళు NBIR వాళ్ళు ఇచ్చినటువంటి ఒక జీవ శిలీంధ్రం ఉందండి, ఇసారియా ఫ్యూమజోరోజియా అంటాము. ఇది ఈ శిలీంధ్రం ఏంటంటే మనకి ఈ పిల్ల దశలటువంటి ఈ మనము ఈ కొబ్బరి ఆకులు అడుగు భాగంలో ఉన్నటువంటి పిల్ల దశల మీదకి 5 గ్రాముల పౌడర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే పొడి మనకి అవైలబుల్గా ఉందండి. ఆ పొడి మనము ఆ పొడిని కనుక లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి దాన్ని కూడా మనము నీట్గా తడిచేలాగా మొత్తం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శిలీంధ్రపు యొక్క మనకి దాని యొక్క స్పోర్స్ అంటాము, ఈ శిలీంధ్రం ఏమవుతుందంటే పిచికారీ చేసిన వెంటనే దానికి మనకి పిల్ల దశల మీద కనుక తెల్లరెక్కల ఈ రెక్కల పురుగులు ఈ తెల్లదోమ యొక్క రెక్కల పురుగుల మీద కనుక పడి ఆ స్పోర్స్ అనేవి వాటి మీద ఆశించి శిలీంధ్రం నెమ్మదిగా వ్యాపించి ఈ పిల్ల దశలను తర్వాత దశలకు చేరకుండా రెక్కల పురుగులను కూడా ఆశించి తల్లి అంటే ఈ రెక్కల పురుగుల దశలో కూడా తల్లి పురుగులు తర్వాత మగ రెక్కల పురుగులు ఇవి కూడా ఆశించడం వల్ల మగ తెల్లదోమలు తర్వాత ఈ తల్లి తెల్లదోమలు పిల్ల పురుగులు అన్నిటి మీద కూడా ఈ శిలీంధ్రం వ్యాపించడం వల్ల అవి ఆ మనకి అక్కడ చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ రకంగా కనుక మనం చేసుకున్నట్టయితే కొబ్బరిలో మనకి చాలా ఈ కొబ్బరి తోటలో ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని చాలా వరకు నివారించవచ్చు. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ తెల్లదోమ యొక్క ఉధృతి మనకి ఈ ఉద్యాన పంటల్లోనే ఇవి కాకుండా ఇతర పంటలటువంటి మనకి ఔషధ పంటలటువంటి తమలపాకులో కూడా తర్వాత వసలో కూడా దీని యొక్క ఉధృతి నెమ్మదిగా మనకి ప్రారంభమైందండి. అందువల్ల మనకి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా ఉనికి ప్రారంభం అవ్వగానే అంటే ఎప్పుడు కూడా మనము ఒక సర్వే లాగా చేసుకుని ఉండాలి. అంటే దీని యొక్క ఉధృతి ఎప్పుడు ప్రారంభమవుతుందో అనేది ముందుగానే కనుక మనం కొద్దిగా ముందస్తుగానే జాగ్రత్తలు పడినట్లయితే ఈ కొబ్బరి తోటలో ఆశించినటువంటి తెల్లదోమలను చాలా వరకు కూడా అదుపులో పెట్టుకోవచ్చు. తద్వారా మనకి దీన్ని కంప్లీట్గా అంటే పూర్తిగా నివారణ చేసుకోవచ్చు. చేసుకొని తర్వాత దీని యొక్క గణనీయంగా దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతనంగా విడుదల చేసిన ఉద్యాన పంటల వివరాలు విందాం.
పందిరి కూరగాయలు. వేడి వాతావరణం అనుకూలమైనది. నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు బాగా అనుకూలమైనవి. పాదుకు 3 విత్తనాలను 1-2 సెంటీమీటర్ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కలుపులు గలవి 2 చెప్పులు నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షధార పంటకు 15-10 సెంటీమీటర్ల కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరమ్ మరియు 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోబ్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తాలి. విత్తే ముందు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోలు భాస్వరం, 20 కిలోలు పొటాషినిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 40 కిలోలు 2 సమపాలాలుగా చేసి విత్తిన 25-30 రోజులకు మరియు పూత పిండే దశలో వేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24-48 గంటలలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాములు బొరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 200 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత 3-4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. సస్యరక్షణ. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంట మార్పిడి చేయాలి జొన్న మొక్కజొన్నతో. మిథైల్ యూసినాల్ వెనీగర్ పంచదార ద్రావణం 10 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 10 ఎరలు ఎకరాలకి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి. లేదా 100 మిల్లీలీటర్లు మలాథియాన్, 100 గ్రాములు బెల్లం, 10 లీటర్ల నీళ్లతో కలిపి మట్టి ప్రమిదిలో అక్కడక్కడా పొలంలో ఉంచాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 గ్రాములు విత్తనానికి ట్రైకోడర్మా విరిడే 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చెప్పును విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. పెంకు పురుగుల నివారణకు థైడోకార్బ్ 1 గ్రాము లేదా క్లోర్పైరిఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులిపురుగుల బెడద ఉన్న చోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండి వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మరియు మందులు వాడరాదు. దీనివల్ల ఆకులు మాడిపోతాయి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.